అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము. పౌలు మహాసభ వారిని సూటిగా చూసి, సోదరులారా, నేను ఈ రోజు వరకు దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడుచుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతన్ని నోటి మీద కొట్టండి అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు. పౌలు అతన్ని చూసి, సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు. అప్పుడు దగ్గర ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తున్నావేంటి అన్నారు. అందుకు పౌలు, సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని రాసి ఉంది అన్నాడు. అక్కడ ఉన్నవారిలో ఒక భాగం సద్దుకయ్యులు, మరొక భాగం పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షను గూర్చి, మృతుల తిరిగి బ్రతకడం గూర్చి నేను విచారణ పాలవుతున్నాను అని సభలో గొంతెత్తి చెప్పాడు. అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దుకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. సద్దుకయ్యుల పునరుత్థానం లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెబుతారు, కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు. అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు, బహుశా ఒక ఆత్మ గాని దేవదూత గాని అతనితో మాట్లాడాడేమో అని వాదించారు. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ప్రభు అతని పక్కన నిలబడి, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదేవిధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పాడు. తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై తాము పౌలును చంపేటంత వరకు అన్నపానాలు ముట్టం అని ఒట్టుపెట్టుకున్నారు. 40 కంటే ఎక్కువ మంది ఈ కుట్రలో చేరారు. వారు ప్రధాన యాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వచ్చి, మేము పౌలును చంపే వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టుపెట్టుకున్నాం, కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతన్ని మీ దగ్గరికి తీసుకురమ్మని సహస్రాధిపతితో మనవి చెయ్యండి. అతడు మీ దగ్గరికి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం అని చెప్పారు. అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు. అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, ఈ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకువెళ్ళు, ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది అన్నాడు. శతాధిపతి ఆ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుని నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు, ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట అని చెప్పాడు. సహస్రాధిపతి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుపోయి, నీవు నాతో చెప్పాలనుకున్న సంగతి ఏమిటి అని ఒంటరిగా అడిగాడు. అందుకతడు, నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతన్ని రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురుచూస్తున్నారు. వారి విన్నపానికి ఒప్పుకోవద్దు, ఎందుకంటే వారిలో 40 కంటే ఎక్కువ మంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతన్ని చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టుపెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు ఆ సహస్రాధిపతి, నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు అని హెచ్చరించి పంపేశాడు. తరువాత అతడు 2 శతాధిపతులను పిలిచి, కైసరియ వరకు వెళ్లడానికి 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకల్లా సిద్ధపరచండి. గవర్నర్ ఫెలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు. అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫెలిక్సుకు క్లాడియస్ లూసియస్ వందనాలు. యూదులు ఈ వ్యక్తిని పట్టుకుని చంపబోతుండగా అతడు రోమీయుడని విని సైనికులతో వెళ్లి అతన్ని తప్పించాను. వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని నేను వారి మహాసభకు అతన్ని తీసుకువెళ్లాను. వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గుచ్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు. అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి వెంటనే అతన్ని మీ దగ్గరికి పంపించాను. నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రిపూట అంత్యపత్రి తీసుకువెళ్లారు. మరునాడు వారు గుర్రపర్వతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్లారు. వారు కైసరియ వచ్చి గవర్నర్కి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు. గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియాకు చెందినవాడని తెలుసుకుని, నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను అని చెప్పి హేరోదు రాజమందిరంలో అతన్ని కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.